the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సాధారణంగా మనలో ఎవరైనా సరే ఒక ఫెయిల్యూర్ ఏదైనా వచ్చిందనుకోండి, అర్జెంటుగా మనము నాకు ఎప్పుడు ఇంతే, నా బ్యాడ్ లక్, నేను ఇలా పైకి రాలేకపోతున్నాను, నా టైమే బాగాలేదు, ఇలా ఏవేవో చెప్తూ ఉంటాం. మన ఫెయిల్యూర్ని మనము టైం మీదో లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీదో లేకపోతే ఒక కంపెనీ మీదో, ప్రమోషన్ రాలేదు అంటే మా బాస్ సరిగా రేటింగ్ వేయలేదు, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే మనం మాత్రం అర్జెంటుగా వేరే దాని మీద తోసేస్తూ ఉంటాం. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వచ్చిన వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా చదివినప్పుడు ఒక చిన్న మోటివేషన్ వస్తుంది, అరే ఇలా కూడా చెయ్యొచ్చు, ఇది బాగుంది, ఇట్లా చేస్తే మేబీ మనకు కూడా సక్సెస్ వస్తుంది అని. అన్నిసార్లు అది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది తర్వాత విషయం. కానీ చాలా మటుకు ఏంటంటే మన ఫెయిల్యూర్స్ని మనము ఎప్పుడు కూడాను ఏదో ఒక వంక వెతుక్కుంటాం. అలా వంక వెతుక్కోకుండా ఖచ్చితంగా మనమేమో సక్సెస్ వైపుకి వెళ్ళడం కోసం అని చెప్పి మన ప్రయత్నం మనం చేస్తామో అప్పుడు సక్సెస్ అవుతాం. అలాంటి ఒక వ్యక్తి అసలు పెద్దంత తన గురించి ఎక్కడ మనం చదివిన దాఖలాలు కూడా ఉండవు, చాలా తక్కువ చెప్తారు. అలాంటి ఒక వ్యక్తి గురించి వాళ్ళని చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఆయన్ని హార్వర్డ్ యూనివర్సిటీ రిజెక్ట్ చేసింది. అయితే ఆయన ఏమాత్రం దానికి బెంబేలు పడిపోలేదు. నిజానికి గెరాల్డ్ పోస్నర్ అనే అతను అసలు ఒక చిన్న యుఎస్ కంపెనీకి పనిచేయడం వల్ల ఆరియోమైసిన్ అని ఒక ట్యాబ్లెట్, అంటే ఒక ఏమంటారు డ్రగ్ని ఎలా కనిపెట్టారనే విషయం గురించి ఆయన చాలా విపులంగా రాశారు. అయితే ఒక ఈ అసలు ఈ ఆరియోమైసిన్ అనేది ఏంటి అంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, ఇది చాలా వాటిల్లో ఉపయోగిస్తారు. 1948లో దానికి అనుకున్నారు ముగ్గురు వ్యక్తులు, అంటే ముగ్గురు వ్యక్తుల ఒక సమిష్టి శ్రమ అన్నమాట అది. అందులో ఒకతను అమెరికన్ సిటిజన్ అవ్వడానికి నిరాకరించబడ్డాడు, ఇంకొక అతను చాలా వయసు అయిపోయాడు అసలు ఇతను మనకి పనికిరాడు అని చెప్పి అతన్ని డంప్ చేసేశారు, మూడో అతను ఒక బ్లాక్ సర్జన్, అంటే అప్పట్లో ఏంటంటే ఇంకా మెడికల్ ప్రొఫెషన్లో నియర్లీ ఆల్మోస్ట్ అందరూ వైట్సే ఉన్నారు తప్ప ఎవరు బ్లాక్స్ లేరట, అందుకని అతన్ని వదిలేశారు. ఇలా ముగ్గురు వాళ్ళ చేత చిన్న చూపు ఒక విధంగా కాకపోతే ఇంకో విధంగా చిన్న చూపు చూడటం వల్ల వీళ్ళ ముగ్గురు కలిసి లెడల్ అని చెప్పి ఒక కంపెనీకి, అది చెప్పాలంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే ఒక స్టార్టప్ కంపెనీ లాంటిది, అలాంటి దాంట్లో మెల్లిగా పనిచేస్తూ ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురి సమిష్టి కృషి వల్ల ఒక యాంటీబయాటిక్ బయటకు వచ్చింది. అందులో ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఒక వ్యక్తి. ఏడుగురు సంతానంలో ఈయన ఒకరు. భీమవరంలో పుట్టారు, చాలా పూర్ ఫ్యామిలీ. అక్కడ బేసిక్గా వచ్చే ఆదాయం ఏంటి అని అంటే అది ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ కాబట్టి ఏదో ఎవరన్నా వస్తూ పోతూ ఉంటే వాళ్ళకి అంటే కొంచెం ఈ అరటిపళ్ళు అలాంటివి అమ్మేటటువంటి ఒక చిన్న షాపు లేకపోతే ఠేలా అనుకోవచ్చు, అలాంటి ఒక పని చేసేవారు వాళ్ళ నాన్న. 13 ఏళ్ల ప్రాయంలో బయటకు వచ్చేసి ఇంటి నుంచి పారిపోయి ఇలాగే అరటిపళ్ళు అవి అమ్ముదామని చెప్పి వచ్చే ఎవరైతే యాత్రికులు ఉంటారో వాళ్ళందరికీ అరటిపళ్ళు అమ్ముదామని చెప్పి స్టార్ట్ చేశాడు. వాళ్ళ నాన్న ట్యాక్స్ కలెక్టర్, మొత్తానికి ఎలాగోలాగా తనను వెతికి పట్టుకుని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఎప్పుడు సుబ్బారావు గారికి 18 ఏళ్ళు ఉన్నప్పుడు. ఈసారి ఎందుకు పారిపోయారంటే సన్యాసం తీసుకుందాం అనుకున్నారు ఆయన. అప్పుడు వాళ్ళ అమ్మ వెతికి పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసి, లోకల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఈ వారాలు చేసుకుని చదువుకోవడం అలాంటివి, అలా మొత్తానికి చదువుకుంటూ మద్రాస్ మెడికల్ కాలేజ్లో సీటు తెచ్చుకున్నారు. కానీ డబ్బు ఎప్పుడూ తనకి ప్రాబ్లంగానే ఉండేది. తన 24 ఏళ్ల వయసులో 15 ఏళ్ల ఒక బాగా కొంచెం రెస్పెక్టబుల్ మర్చెంట్ ఒక ఆయన ఉంటే వాళ్ళ మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. 15 ఏళ్ల మనవరాల్ని చేసుకున్న తర్వాత వాళ్ళ మామగారే ఈ లాస్ట్ 2 ఏళ్ల ట్యూషన్ ఫీజులు అవి కూడాను కడుతూ ఉన్నారు మద్రాస్ మెడికల్ కాలేజ్లో. అప్పట్లో ఈ ఇండిపెండెన్స్ గురించిన ఫైటు అది ఇది మెల్లిగా జరుగుతూ ఉంది, ఒక మూమెంట్స్ అవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అయితే గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్తో ప్రతి చోట ఈ మొత్తం అన్ని చోట్ల కూడాను ఒక ప్రొటెస్ట్ లాంటిదంతా వచ్చినప్పుడు ఈయన కూడాను ఆ ప్రభావంలో కొంచెం ఆ మొమెంటంని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఫైట్ చేశారు. బ్రిటిష్ సర్జికల్ గౌన్ని ఆయన విడనాడి సొంతగా ఒక ట్రెడిషనల్గా సింపుల్ కాటన్ ఖాదీతోటి చేసేటటువంటి ఒక మెడికల్ గౌన్ని వేసుకోవాలని ఒక పిలుపునిచ్చాడు. దీనివల్ల ఇలాంటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా ఒక యాక్ట్ చేయడం వల్ల ఈ డిఫెన్స్ యాక్ట్ తనకి భయంకరమైన కాస్ట్, ఎందుకంటే తనకి రావాల్సిన డిగ్రీ రాలేదు, స్టేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, దానికి వెళ్ళడానికి కావాల్సిన డిగ్రీ చేతికి రాలేదు. అందువల్ల ఏం చేశాడు, అలా అయినా అధైర్యపడకుండా లోకల్ ఆయుర్వేదిక్ కాలేజ్లో అనాటమీ లెక్చరర్గా సెట్ అయ్యారు. అయితే అక్కడ ఆయన జాయిన్ అయినప్పుడు ఆ లోకల్ ఆయుర్వేదిక్ కాలేజ్లో రాక్ ఫెల్లర్ అని ఒక డాక్టర్ ఉన్నారు, రాక్ ఫెల్లర్ స్కాలర్షిప్ అని ఒకటి ఉంది, యాంటీ హుక్వామ్ క్యాంపెయిన్లో ఆయన వర్క్ చేశారు, ఒక అమెరికన్ డాక్టర్. ఆయన సుబ్బారావు గారిని ఎన్కరేజ్ చేసి నువ్వు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో అప్లై చేసుకో అని సలహా ఇచ్చారు. అయితే అప్లై అయితే చేశారు కానీ హార్వర్డ్ వాళ్ళు ఏంటంటే ఆయుర్వేదిక్ వర్క్ అనేది పెద్దంత గొప్ప మెడిసిన్ ఏం కాదు, సో మేము మీకు సీట్ ఇవ్వలేమని రిజెక్ట్ చేశారు. ఏదన్నా ఇంగ్లీష్ మెడిసిన్ అయితే పర్వాలేదు, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాళ్ళకి మేము సీట్ ఇవ్వము అని. ఆ తర్వాత 1922లో మళ్ళీ ట్రై చేశారు. అయితే అప్లై అయితే చేశారు కానీ ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు సిబ్లింగ్స్ చనిపోయారు ట్రాపికల్ స్ప్రూ వల్ల. అదేంటంటే ట్రాపికల్ స్ప్రూ అంటే ఈ ఇంటెస్టైన్లో వచ్చేటటువంటి ఒక రేర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అన్నమాట, ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తం అంతా కూడాను ఎఫెక్ట్ చేస్తుంది. అయినా నిరాశ పడకుండా ఆ తర్వాత మళ్ళీ అప్లై చేశాడు. ఈసారి తన అనాటమీ ట్రైనింగ్, ఆయన అనాటమీలో లెక్చరర్గా చేశారు కదా ఆయుర్వేదిక్ కాలేజ్లో, అనాటమీ ట్రైనింగ్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసి నేను ఇలా ఇది చేస్తున్నాను ఇది చేస్తున్నాను ఇలా చేయగలను అని తనకు ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారు. రాస్తే అప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ తనకి సీట్ ఇవ్వడానికి ఒప్పుకుంది. అలా ఆయనకి సీట్ వచ్చే టైంకి ఆయన ఏజ్ 28 ఏళ్ళు. అప్పుడు వాళ్ళ ఆవిడ కడుపుతో ఉంది. ఆవిడ్ని ఆ కడుపుతో ఉన్నప్పుడే అలాగే వదిలేసి ఆయన యుఎస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరి బాబు పుడితే తనని చూడటానికి కూడా అవ్వలేదు. దురదృష్టవశాత్తు ఆ కొడుకు ఎవరైతే పుట్టాడో అతను బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో చనిపోయాడు, ఇంకా 7 కూడా నిండకుండానే. ఆ విధంగా అసలు ఆ పుట్టిన పిల్లాడిని ఆయన చూడనే లేదు, పుట్టడము చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ ఆవిడ్ని కూడా ఆ తర్వాత తను ఎప్పుడూ చూడల. అయితే హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో తనకి సీట్ అయితే వచ్చింది కానీ స్కాలర్షిప్ మాత్రం తనకి రాల. ఎందుకంటే ఇండియాలో తన మెడికల్ డిగ్రీ ఏదైతే ఉందో అది హార్వర్డ్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు సీట్ అయితే ఇస్తాం కానీ స్కాలర్షిప్ మాత్రం మేము ఇవ్వము అని క్లియర్గా చెప్పేశారు. అలా అని చెప్పి బోస్టన్ హాస్పిటల్స్లో ఇంటర్న్షిప్ కింద జాయిన్ అవుదామని చెప్పి వెళితే అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఏదో విధంగా పొట్ట పోసుకోవడానికి ఒక చిన్న జాబ్ అన్నా ఇంటర్న్షిప్ అన్నా లేకపోతే ఏదో ఒకటి స్కాలర్షిప్ ఏదో ఒకటి వస్తే మిగతా అవి మెల్లిగా మనం ఏదైనా చేసుకోవచ్చు అనుకుంటే ఏ జాబు రావడానికి అక్కడ కుదిరే పరిస్థితిలో లేదు. ఆఖరికి మామూలుగానే ఇప్పుడు ఈ మన పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ పోసుకోవడము లేకపోతే పిజ్జా డెలివరీ బాయ్ ఇట్లా ఏవో ఉంటాయి కదా, అలాంటి కొన్ని ఆడ్ జాబ్స్ని తను చేయాల్సి వచ్చింది స్టార్టింగ్లో. ఇక చదువుకి నిద్రకి మధ్యలో దొరికే కొద్దిపాటి టైంలో వాళ్ళ మామగారి దగ్గర ఏదైతే అప్పు చేసి ఆ రెండేళ్ళు ఫస్ట్లో మెడికల్ కాలేజ్లో ఆయన కట్టారు కదా, మద్రాస్ మెడికల్ కాలేజ్ అప్పట్లో, ఆ తర్వాత యుఎస్ వెళ్ళేటప్పుడు వాళ్ళ మామగారు ఏదైతే హెల్ప్ చేశారో ఆ అప్పులు తీర్చడానికి మెల్లిగా పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఆయన విపరీతమైన హార్డ్ వర్కింగ్ నేచర్ వల్ల ట్రాపికల్ మెడిసిన్లో డిప్లొమా అయితే తెచ్చుకున్నారు 1924. అది అయిపోయాక బయోకెమిస్ట్రీలో పిహెచ్డి చేద్దాము అని అనుకున్నారు అదే హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుంచి. తర్వాత ఏం జరిగింది చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే, కపటాలు మానేసి నా మదిలోన, కపటాలు మానేసి నా మదిలోన, కాపురము చేయండి కలకాలము, ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ట్రాపికల్ మెడిసిన్లో డిప్లొమా 1924 వచ్చింది డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారికి. ఆ తర్వాత బయోకెమిస్ట్రీలో పిహెచ్డి చేసి మొత్తానికి ఆయన 1929 ఫస్ట్ సైంటిఫిక్ పేపర్కి కో ఆథర్గా ఉన్నారు. ఆయన యాక్చువల్గా ఏంటంటే సింపుల్ కలర్ టెస్ట్ అని ఒకటి డిజైన్ చేశారు. ఏంటంటే బయాలజికల్ టిష్యూలో ఫాస్ఫరస్ అమౌంట్ ఎంత ఉన్నది అని చెప్తుంది ఈ సింపుల్ కలర్ టెస్ట్ అనే ఒక టెస్ట్. ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ మొత్తానికి బయోకెమిస్ట్రీలో పిహెచ్డి చేసిన ఏకైక ఇండియన్గా మన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు నిలిచారు. అయితే ఆ తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా, మరి అందుకని అక్కడే ఒక టీచింగ్ ప్రొఫెషనల్గా ఈ హార్వర్డ్ మెడికల్ స్కూల్లోనే ఉండిపోయారు. అక్కడ యాక్చువల్గా ప్రతి సైంటిస్ట్కి కామనే అది, తన టాలెంట్ తోటి రీసెర్చ్ అసిస్టెంట్స్ని కొలాబరేట్ చేసుకొని, మిగతా పీర్స్ అందరినీ కొలాబరేట్ చేసుకొని, ల్యాబ్లో రకరకాల సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఉండడం అవన్నీ కూడాను. అయితే అక్కడ ఎవరు కోఆపరేట్ సరిగ్గా చేయకపోవడం వల్ల తను ఒంటరిగా పనిచేయాల్సి వచ్చింది. కొన్ని అడ్వాన్సెస్ చాలా చేశారు, ఫాస్ఫరస్ కాంపౌండ్స్, తర్వాత ఆర్ఎన్ఏ సింథసిస్కి అవి ఎలా ఉపయోగపడతాయి ఇలాంటి వాటి మీద. కానీ ఆయన ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా, ఎంత రీసెర్చ్ చేసినా కూడా అవేవి పబ్లిష్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయన రిజల్ట్స్ని పబ్లిష్ చేయడానికి హార్వర్డ్ యూనివర్సిటీ ఒప్పుకోలే. 1935 ఎట్లా అంటే, ఇంకా తను చేసిన పనిని, ఆర్ తను ఏదైతే డిస్కవర్ చేశాడో ఆ మొత్తం, ఆయన రోల్ మొత్తాన్ని కూడాను డిజోన్ చేసుకోవాల్సి వచ్చింది. చేసి ఈ కలర్ టెస్ట్, ఫాస్ఫరస్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తన కో ఆథర్కి క్రెడిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఫుల్ ప్రొఫెసర్షిప్ నేను కన్సిడర్ చేస్తాను అని ఒక అతను చెప్పడం వల్ల హార్వర్డ్ యూనివర్సిటీలో. ఇక ఆ తర్వాత చాలా అలసిపోయారు ఆయన. ఈ సెకండ్ క్లాస్ స్టేటస్ నా వల్ల కాదు ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో అని చెప్పి ఆయన వద్దు, నాకు అసలు ఈ పర్మనెంట్ ఫుల్ ప్రొఫెసర్షిప్ వద్దు, ఏమొద్దు అని చెప్పి May 1940 లెడల్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్లో ఆయన ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేశారు. న్యూయార్క్ ల్యాబ్ పర్ల్ రివర్లో ఉంది అది. అయితే ఆ year 2 అది వరకు ప్రీవియస్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్ అయిపోవడం వల్ల సుబ్బారావు గారు చీఫ్గా అక్కడ అపాయింట్ అయ్యారు. ఆయన ఒక ఫార్మా ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి ఒక పెన్సిలిన్కి సంబంధించిన ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు. అయితే అప్పుడు ఆయన లెడల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తూ గవర్నమెంట్తో, మిగతా ఫార్మా కంపెనీస్తో డీల్ చేస్తూ, మిగతా అన్ని విషయాల మీద ఆయన ఎక్స్పెరిమెంట్లు అవి చేస్తూ ఉంటే కొంచెం టైం మిగిలేది ఈ పెన్సిలిన్ వర్క్ చేసిన తర్వాత. అప్పుడు అమెథోప్టెరిన్ అని చెప్పి ఒక డ్రగ్ని సింథసైజ్ చేయడానికి రీసెర్చ్ చేయడానికి, దానికి కెమికల్ అనలాగ్ కనుక్కోవడానికి, అలాగే ఫోలిక్ యాసిడ్ దీంతో ఒకవేళ రియాక్ట్ అయితే ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి, ఇవన్నిటికి సంబంధించిన రీసెర్చ్లకి చాలా కొద్ది టైం దొరికేది. ఆ కొద్ది టైంనే ఆయన అలా యూజ్ చేసుకున్నారు. అయితే పిల్లల్లో వచ్చే లుకేమియాకి ఈ డైట్ ఏదైతే ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి డైట్ ఏదైతే ఉంటుందో అది ఎట్లాంటి ఒక ప్రభావం చూపిస్తుందనేది తెలుసుకోవడానికి ఈ రీసెర్చ్ బాగా మంచి ప్రాంప్ట్ రెస్పాన్స్ వచ్చి కరెక్ట్గా ఉపయోగపడింది. అయితే ఈ అనలాగే ఒకవేళ గనక ఆపోజిట్ ఎఫెక్ట్ చూపిస్తే ఫోలిక్ యాసిడ్ వాడకం మీద అనేది ఎట్లా ఉంటుంది అని ఆలోచించేవారట సుబ్బారావు గారు లాంటి సైంటిస్టులు కొంతమంది. బాస్టన్స్ చిల్డ్రన్ హాస్పిటల్లో సిడ్నీ ఫార్బర్ అని ఒక ప్యాథాలజిస్ట్ ఉన్నారు. ఆయన సుబ్బారావు గారు డిజైన్ చేసినటువంటి ఈ అనలాగ్కి ఇంకొంచెం ఫస్ట్ ఇఫెక్టివ్ కీమోథెరపీ ఏజెంట్గా డెవలప్ చేసి మామూలుగా ఇప్పుడు ఈ లుకేమియా కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాన్ని ఎట్లా ఉంటుంది ఏంటి ప్రభావం అనేది రీసెర్చ్ చేశారు. 1942లో సుబ్బారావు గారు ఒక క్రిటికల్ రోల్ ప్లే చేసేటటువంటి ఎవరైనా మంచి సైంటిస్ట్ ఉంటే బాగుండు అని చూస్తూ నెక్స్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ని తయారు చేయడానికి వారు అయిపోయిన తర్వాత ఎవరైతే డిస్కవర్ చేశారో అలాంటి కొంతమంది సైంటిస్టుల్ని ఒక తాటి మీదకి తీసుకొస్తే కొంచెం మనం బెటర్గా వర్క్ చేయొచ్చు అని అనుకున్నారు. అప్పుడు 70 ఏళ్ల బెంజమిన్ డగ్గర్ అనే ఒక ప్లాంట్ ఫిజియాలజిస్టు ఆయనకి పరిచయం అయ్యారు. ఈయన గురించి బెంజమిన్ గురించి చెప్పుకోవాలంటే హీ వాజ్ ఫోర్స్డ్ టు రిటైర్. ఆయనకి యాక్చువల్గా అయితే రిటైర్ అవ్వాలని లేదు, ఆయన మంచి తెలివైన వారు, చక్కగా ఎన్నో కొంచెం రిమార్కబుల్ వర్క్ కూడా చేశారు. స్టిల్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ వాళ్ళు నువ్వు రిటైర్ అయిపోవాలి ఎందుకంటే నువ్వు చాలా ఓల్డ్, నీ స్పెషాలిటీ సర్వీసెస్ కానీ నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ అదంతా ఓల్డ్ ఫ్యాషన్డ్, అవుట్డేటెడ్ కాబట్టి నీ నాలెడ్జ్తో మాకు అవసరం లేదు ఇక మీదట అని చెప్పి మరీ అన్ని తీసేశారు. ఏదైతే మిగతా వాళ్ళందరూ జడ్జ్ చేసి అబ్బే ఇదంతా పాచందకాయ పచ్చడి అని అన్నారో అదే మనకి చాలా అవసరమని సుబ్బారావు గారికి అనిపించింది. ఆయనలో ఉన్న బెంజమిన్ గారిలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చాలా మ్యాటర్ అవుతుందని అనిపించి ఈ లెడల్లో యాంటీబయాటిక్ హంటర్గా పేరు తెచ్చుకునేలాగా వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు. లెడల్లో కోవర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ అలబామా నేటివ్ అమియబుల్ అండ్ ఎసెంట్రిక్ అని అలబామా నేటివ్ వాళ్ళందరూ కూడా ఇలా ఉంటారు అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ప్రతిరోజు ల్యాబ్కి వెళ్ళడము కొంచెం నెమ్మదిగా ఉండేది వర్క్, కాకపోతే ఏంటంటే మెథడికల్లీ మంచి ఆయన ప్లాంట్ ఫిజియాలజిస్ట్ ఇందాక చెప్పుకున్నట్టే. సో సాయిల్ శాంపుల్స్ తీసుకుని అవి ఫంగై ప్రొడక్షన్కి యాంటీబయాటిక్లా ఎలా పనిచేస్తాయి అనే విషయం మీద బోల్డన్ని ఎక్స్పెరిమెంట్స్ అవి చేయటము అట్లా మెల్లిగా స్టార్ట్ చేశారు. ఆయన సజెషన్తో లెడల్ ఏం చేసిందంటే ఎవరైతే ఆర్మీ అక్కడ మిలిటరీ నుంచి వస్తారో వాళ్ళ ఇంటికి వచ్చేప్పుడు ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ సాయిల్ని వాళ్ళు ఎక్కడైతే పనిచేశారో అక్కడి నుంచి మీరు తీసుకురండి అని చెప్పారు. సరే 1944 టైం కల్లా ల్యాబ్ బయట కొన్ని థౌజండ్స్ ఆఫ్ శాంపుల్స్ ఫ్రమ్ మోర్ దాన్ 20 కంట్రీస్ అన్నీ అలాగ వచ్చేసి రెడీగా ఉన్నాయి. కొన్ని షాక్స్ ఆఫ్ ఇలాంటి సాయిల్ ప్యాకెట్స్ అవన్నీ కూడాను ఆల్మోస్ట్ 3 కాంటినెంట్స్ నుంచి 20 కంట్రీలకి పైగా వచ్చినటువంటి మిలిటరీ వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఎక్కడైతే వాళ్ళు సర్వ్ చేశారో ఆ చోట్ల నుంచి వాళ్ళు ఈ సాయిల్ అంతటినీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు. ఆయన సుబ్బారావు గారు కూర్చుని ఈ టెస్ట్లు అవి చేస్తూ ఒకవేళ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఏదైనా బ్రాడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ప్యాథోజెన్స్ ఏమన్నా మనం డెవలప్ చేయగలుగుతున్నామా అనే విషయం మీద వాళ్ళు R&D చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్పెరిమెంట్స్లో వాళ్ళకి చాలా కొత్త కొత్త విషయాలు తెలిసినాయట. ఏంటంటే ఎట్లాంటి ఒక నేల నుంచి వచ్చినటువంటి సాయిల్లో అయినా సరే కొన్ని రకాల బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ మూలాలు ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే మనం వాటి మీద ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తామో అవి ఐదర్ మల్టిప్లై అవ్వడానికి లేదా పూర్తిగా వినాశనం అంటే అక్కడికక్కడ ఇంకా స్టేల్ అయిపోవడానికి రెండు రకాల అవకాశాలు ఉంటాయి. ఏ కెమికల్స్ని వాడితే ఏం జరుగుతుంది అనేది వాళ్ళు అక్కడ మొత్తం అంతా కూర్చొని రోజు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులైతే బెంచ్మన్ అసలు మట్టికి చాలా దూరంగా ఒక ప్రొఫెసర్గా చాలా ఏళ్ళు వర్క్ చేశారు. సో ల్యాబ్ని కొన్నాళ్ళు ఆపేసి ఒక వాళ్ళ యంగ్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక లెక్చర్ అది ఇవ్వడము అట్లా ఉంటూ ఉండేవారు. కొన్ని రోజులైతే అసలు ఆయన 5:30 తర్వాత అసలు ఉండేవాళ్ళు కూడా కాదు ఆఫీస్లో ఆ ల్యాబ్లో, ఎందుకంటే ఆయనకి గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. చీకటి పడకముందే కనీసం కొద్దిసేపు అయినా గోల్ఫ్ ఆడాలి అనుకునేవారట. ఆయన చైన్ స్మోకర్ కూడా. సో ఒక ఆయన పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని కొంచెం ఏదైతే వాళ్ళకి అవసరం అవుతాయి అనుకున్నటువంటివన్నీ కూడా వాళ్ళ కోవర్కర్స్తో ఇలాగే లెసన్స్ చెప్తున్నప్పుడు మిగతా ఏదైనా మామూలు మాటల్లో ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా రంగరించి ఆయన వాళ్ళ కోవర్కర్స్కి యంగ్స్టర్స్కి అందరికీ కూడాను మోటివేషనల్ స్పీచెస్ అవి ఇచ్చేవారట. ఇంకా బోల్డ్ అనే విశేషాలు ఉన్నాయి చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
నన్ను దోచుకొందువచే నన్ను దోచుకొందువచే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
నన్ను దోచుకొందువచే
అందరికీ నమస్కారం, నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చర్ వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో బెంజమిన్ గారు కూడాను ఏంటంటే ఒక అంటే ఐదుగురు మొత్తం వాళ్ళు, అందులో నాలుగో అతను ఈయన. ఆయన మొత్తం అంటే వార్ ఆఫ్ నార్దర్న్ అగ్రెషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉండేది, దానికి వాళ్ళ నాన్నగారు హెడ్ అన్నమాట. యూనియన్ ట్రూప్స్ అన్నీ కూడాను పెద్ద పెద్ద ప్లాంటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి దగ్గర నిలబడి వాళ్ళని అసలు బయటికి రాకుండా కట్టడి చేయడం, చెట్ల చాటును దాక్కుని యుద్ధాలు చేయడం, అలాగే ఇట్లా వాళ్ళు మొత్తం అంతా కూడా ఏంటంటే ఆర్మీకి రిలేటెడ్గా ఎక్కువగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. స్టేట్ మెడికల్ బోర్డు పాస్ అయిన తర్వాత ఫిట్నెస్ ప్రకారం అంటే వాలంటీర్ డాక్టర్స్ ఉంటారు కదా, కాన్ఫెడరేట్ మెడికల్ ఆఫీసర్స్గా ఉంటారు వాళ్ళు. ఏంటంటే ఆర్మీలో ఎప్పుడు ఏ అవసరమైనా కూడాను వాళ్ళు వచ్చి సర్వ్ చేయడానికి అలా ఉంటూ ఉండేవాళ్ళు. బెంజమిన్ యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో 14 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయ్యి ఆ తర్వాత కార్నెల్లో పీహెచ్డీ చేసి సివిల్ వార్ గురించి వాటి గురించి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తన నాలెడ్జ్ని ఇంకా ఎలా పెంచుకోవచ్చు అనే విషయం మీద ప్రతి ఒక్కటి. ఆయన టాలిడాగా అలబామాలో ఒక ప్లేస్లో ఫీల్డ్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేశారు. అప్పట్లో ఏంటంటే మలేరియా అనేది ఒక సీరియస్ ప్రాబ్లం. అక్కడ దగ్గరలో ఉన్న మార్ష్లాండ్స్ అన్ని చోట్ల కూడాను కొన్ని వేల దోమలు ఉండేవి. ఒక అంటే అందరూ కూడాను ఒక ఫైర్స్ లాగా కొన్ని అట్లా పెట్టుకుని క్యాంప్ ఫైర్ లాగా మొత్తానికి అంటే సూర్యాస్తమయమైన దగ్గర నుంచి కూడాను దోమల్ని ఎలా పారదడం అనే విషయం మీద వాళ్ళు విపరీతంగా రీసెర్చ్ చేసి అలా కూర్చుని అలాగే టెంట్లు బయట కూర్చుని అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆర్మీ క్యాంప్స్ దగ్గర. కొన్ని డెకేడ్స్ తర్వాత సైన్స్ కన్ఫర్మ్ చేసింది మాస్కిటోస్ వల్లే మలేరియా వస్తుంది అని, అంటే మలేరియా క్యారియర్స్ అని. అయితే ఒక డాక్టర్గా మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచించి ఆయన ఈ లెసన్స్ అన్నీ కూడాను ఈ లెడర్లీలో ఉన్న యంగ్స్టర్స్కి చెప్తున్నప్పుడు ఆయన చెప్తూ ఉండేవారు అన్నమాట. 1945లో ఒక రోజు సాయిల్ శాంపిల్స్ నుంచి కొన్ని మోల్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ మిసోరీలో ఆయన ఒక అన్యూజువల్ గోల్డ్ కలర్ని నోటీస్ చేశారంటే ఒక సాయిల్ శాంపుల్లో. కొన్ని వందల మౌల్స్ అల్ట్రా మౌల్స్ని ఆయన ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు 3 ఏళ్లలో లిటర్లీలో ఎక్కడో ఒక చోట ఏదో ఇదేదో కొంచెం స్పెషల్గా ఉన్నట్టుంది ఈ అల్ట్రా మౌల్స్ గోల్డ్ కలర్లో ఎందుకున్నాయనే విషయం మీద సుబ్బారావు గారితో మాట్లాడుతూ ఉండడం, వీళ్ళిద్దరూ కలిసి ఆ మౌల్ని టెస్ట్ చేసి దానికి ఒక పేరు పెట్టారు, A377 అని. అయితే ఈ A377 అనేది గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాని గ్రోత్ని నియంత్రించడంలో, అలాగే దాని యొక్క ఏమంటారు దాన్ని బిల్డింగ్లో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. మైక్రోబ్స్ ఎస్పెషల్లీ బ్యూబోనిక్ ప్లేగ్, ట్యూబర్ క్లోసిస్, టైఫస్, రాకీ మౌంటైన్, స్పాటెడ్ ఫీవర్ ఇలాంటి కొన్ని ఫీవర్స్కి ఈ బ్యాక్టీరియా గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది కొంచెం కీలకమైన పాత్ర పోషిస్తుందని అర్థమయ్యి ఫస్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అనేది డిస్కవర్ చేయడానికి నాంది ప్రస్తావనగా స్టార్ట్ చేశారు. స్ట్రెప్టోమైసిన్ తర్వాత ఇదే అతిపెద్ద ఒక మెడికల్ అడ్వాన్స్మెంట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. అప్పటికే సుబ్బారావు గారు తర్వాత బెంజమిన్ వీళ్ళిద్దరూ కూడాను ఈ స్ట్రెప్టోమైసిన్ తర్వాత ఏదైతే అడ్వాన్స్మెంట్ ఉందో దీన్ని కొంచెం ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అనుకున్న దాంట్లో పెద్దంత తర్వాత మళ్ళీ దానికి లిమిటెడ్ రిసోర్సెస్ ఉండడం వల్ల తర్వాత లిటరల్లీ ఒక స్టార్టప్ కంపెనీ లాగా ఇందాక మనం చెప్పుకున్నట్టే కొంచెం చిన్న కంపెనీ అవడం వల్ల స్టాఫ్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒక టెస్టింగ్కే వాళ్ళకి 3 ఏళ్లకి పైగా పట్టింది. 1945లో స్టార్ట్ చేస్తే 1948 వరకు కానీ ఒక పేపర్ మనము తయారు చేసి పేపర్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది, ఒక పబ్లిష్ చేయాలి ఒక మెడికల్ జర్నల్లో అని చెప్పి బెంజమిన్ కాన్ఫిడెంట్గా చెప్పేసరికి యాంటీబయాటిక్ ఆర్గానిజంకి సంబంధించి స్ట్రెప్టోమైసిస్ ఆరిఫాసిన్స్ అని ఒక పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోల్డ్ మేకర్ అని చెప్పొచ్చు దాన్ని, స్ట్రెప్టోమైసిస్ ఆరిఫాసిన్స్ అనేదాన్ని. అయితే లెడర్లీ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేశారంటే ఆ డ్రగ్కి ఒక బ్రాండ్ నేమ్ ఇవ్వాలని చెప్పి ఆరోమైసిన్ అని చెప్పి, అంటే లాటిన్లో ఆరో అంటే గోల్డ్ అట, అందుకని ఆరోమైసిన్ అని చెప్పి ఒకటి పెడదాము అని అనుకున్నారు. లెడర్లీ కాంపిటేటర్స్ ఏం చేశారంటే ఈ పేపర్ నోటిఫైడ్ జర్నల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ఓకే వీళ్ళంతా కొంచెం ఏదో మంచి అడ్వాన్స్గా వెళ్తున్నారు అని, కాంపిటేటర్స్ కదా ఆబ్వియస్లీ, ఇంకా వాళ్ళు ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ విషయంలో ఇంకా మనం డ్రాప్ అవ్వచ్చు ఎందుకంటే వీళ్ళు కొంచెం విగరస్గా వెళ్తున్నారని వాళ్ళకి అర్థమైంది. కానీ ఆరోమైసిన్ అనేది ఒక వండర్ డ్రగ్గా వీళ్ళు పరిచయం చేసేటప్పటికీ ఒక సబ్స్టాన్షియల్ క్వాలిటీస్లో ప్యూరిఫైడ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్ టెస్టింగ్ ఒకటి చేసి వీళ్ళు మెల్లిగా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టారు. అది కాస్త కొంచెం నెగిటివ్ ఇది వచ్చింది, ఫీడ్బ్యాక్ వచ్చింది, షార్ట్ కమింగ్స్ చాలా ఉన్నాయని. దానివల్ల లెడర్లీ ఫస్ట్ ఫెయిల్యూర్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. టాప్ టెస్టింగ్ హాస్పిటల్ కానీ స్కూల్కి కానీ వెళ్ళి చేద్దామనుకున్నారు. అందుకు సుబ్బారావు గారు, బెంచ్మన్ గారు ఇద్దరూ కలిసి న్యూయార్క్స్ లూయిస్ టాంప్కిన్స్ రైట్ అని ఒక ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ క్లినికల్ టెస్ట్లు అవి కూడాను వాళ్ళు పెర్ఫామ్ చేశారు. దశాబ్దం ముందు లైఫ్ ఏంటంటే మోస్ట్ ఎమినెంట్ నీగ్రో డాక్టర్ ఇన్ ద యుఎస్ లైఫ్ అనే ఒక మ్యాగజైన్ చెప్పింది. హార్లెమ్ హాస్పిటల్ అలాగే ఫెలో ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వీటన్నిటిలో కూడా వీళ్ళు టెస్టింగ్స్ అవి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చిన్న స్కూల్స్లో వాటిల్లో కూడాను కొంచెం వీళ్ళు పర్వాలేదు పర్మిషన్స్ ఇస్తున్నారు అనే విషయం మీద వాళ్ళకి కొంచెం హ్యాపీగా అనిపించింది. అయితే హార్వర్డ్లో కొంచెం కాన్ఫెడరేట్ ఆఫీసర్గా డాక్టర్గా ఎవరైతే సెలెక్ట్ అవ్వకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బ్లాక్ డాక్టర్స్ రాకుండా చూడాలి అని అనుకున్నారో అట్లాంటి ఒక చోట ఒక్క డాక్టర్ని, అది కూడా ఎట్లా అంటే ఒక స్లేవ్ లాగా, నేను డాక్టర్ అవ్వాలంటే నేను ఏమైనా చెయ్యాలి అనుకుని ఒక స్లేవ్ లాగా అక్కడికి వెళ్ళి క్లినికల్ ట్రయల్స్ చేయడానికైనా లేకపోతే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఆఫీసర్కి కానీ డాక్టర్కి కానీ ఏ పని కావాలంటే ఆ పని చేయడానికి ఒక మోస్ట్ ఫేమస్ బ్లాక్ డాక్టర్ని ఎంచుకున్నారు వాళ్ళు అక్కడ హార్వర్డ్లో. వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ రైట్ కొంచెం ఇలా మరి ఉన్నాడు కదా, మనం ఇతన్ని కూడా కొంచెం బాగా అంటే ట్రయల్ బేలేజింగ్లో అతను బాగా కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద కూడా మనము ఆరోమైసిన్ క్లినికల్ ట్రయల్స్ చేస్తే బాగుంటుంది అని అనుకుని, అతనైతే కొంచెం ఎమినెంట్లీ క్వాలిఫైడ్ పర్సన్ కాబట్టి కొద్దిగా ఏదైనా అటు ఇటు అయినా కూడాను కొంచెం తట్టుకోగలడు అనే ఉద్దేశంలో 90 పేపర్స్ లీడింగ్ సైంటిఫిక్ జర్నల్స్లో ఆయన వేశారు. వేస్తే అందులో 35 యాంటీబయాటిక్స్ గురించే ఉన్నాయి. ఆ తర్వాత 3 లీవ్ తీసుకుని మొత్తం అంటే ట్యూబర్ క్లాసెస్ గురించి, తర్వాత మిగతా చాలా చాలా అంటురోగాలు వాటి మీద మొత్తం థీసిస్ రాసి ఇవన్నీ చేసిన తర్వాత ఎల్జీవీ అని ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, లింఫాటిక్ సిస్టమ్ మీద పడేటటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ గురించి, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేస్తూ ఆరోమైసిన్ ఏంటంటే ఈ పెయిన్ఫుల్ క్రానిక్ కండిషన్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే పెయిన్ఫుల్ అండ్ క్రానిక్ కండిషన్లో ఇది ఉపయోగపడుతుంది అని వాళ్ళు మొత్తానికి రీసెర్చ్ చేశారు. 2 తర్వాత 1948 రైట్ ఫస్ట్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. లెడర్లీ డ్రగ్ క్లామిడియా బ్యాక్టీరియాని అనే ఒక బ్యాక్టీరియా ఉంది, అది ఈ డిసీజ్కి రెస్పాన్సిబుల్ అనే విషయాన్ని కనుక్కున్నారు. అయితే న్యూమోనియాకి కూడా కొంచెం ఇది బాగా పనికొస్తుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి బట్ రైట్ వాటిని కవర్ చేశారు. ఏది టాక్సిక్ అయితే కాదు అన్న విషయం ఆయన అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత లెడర్లీకి ఒక రిపోర్ట్ పంపిస్తూ మీరు ఇది పబ్లిక్ రిలీజ్ చెయ్యొచ్చు ఈ డ్రగ్ని అని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆరోమైసిన్ అనేది December 1948 పబ్లిక్ రిలీజ్ చేసి జనాలు వాడడానికి ఓకే అన్నట్టుగా వాళ్ళు చెప్పారు, రిలీజ్ చేశారు. కానీ అప్పటికే లెడోలిస్ చీఫ్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు చనిపోయారు. దానివల్ల ఆయన ఏదైతే కనిపెట్టారో అది ఆయన చూడకుండానే, అంటే దాని ప్రభావం ఎంత బాగా పనిచేస్తుందనేది చూడకుండానే పాపం ఆయన పోయారు. ఒక నోబెల్ బహుమతి పొందినటువంటి జిహెచ్ హిచింగ్స్ ఎల్లప్రగడ గారి గురించి మాట్లాడుతూ, మేము కనిపెట్టిన చాలా న్యూక్లియోటైడ్స్ ఇంతకు ముందే ఎల్లప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టేశారు, దాన్ని మేము మళ్ళీ కనిపెట్టాము. ఆయనతో పాటు పనిచేసిన అతని కోలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసూయ ద్వేషం కారణంగా చాలా ఆవిష్కరణలు, సుబ్బారావు గారు చేసిన చాలా ఆవిష్కరణలు ప్రపంచానికి తెలియలేదు అని అన్నారు. ఆయన రక్తహీనతకి మందు ఫాలిక్ యాసిడ్ అని, క్యాన్సర్కి మందు మెటోట్రెక్సెట్ అని, ప్లేగ్, మలేరియా, కొలరా ఎక్సెట్రాకి మందు టెట్రాసైక్లిన్ అని, అలాగే పెన్సిలిన్ స్ట్రెప్ట్రోమైసిన్ కంటే బాగా పనిచేసే యాంటీబయాటిక్ అరియోమైసిన్ అని, అలాగే సెకండ్ వరల్డ్ వార్లో అమెరికాకి వైద్య సేవలు అందించడంలో టాప్ మోస్ట్ పర్సన్గా, మనిషిలో ఉండేటటువంటి ఏటీపీ అనేది ఎనర్జీకి మూలమని, అలాగే పశువుల మేతగా పాలిమిక్సిన్ అని, విటమిన్ B9 తయారీ అని, ఇలా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఆయన కనిపెట్టారు. బట్ ఆయనకి ఎలాంటి గుర్తింపు రాలా, ఒక నోబెల్ బహుమతి కానీ భారతరత్న కానీ ఇలాంటివేవి, ఎందుకంటే ఆయన ఏదో ఆశించో గుర్తింపు కోసం ఇవేవి కనిపెట్టల, ప్రపంచ క్షేమం కోసం కనిపెట్టారు. కానీ ఆయన తోటి శాస్త్రవేత్తలు, అక్కడ అమెరికన్స్ ఇండియన్కి ఇంత పేరు రావడం అంత ఇష్టం లేక అతని పరిశోధనలను వాళ్ల పరిశోధనలుగా చెప్పుకున్నారు. అక్కడి వరకెందుకు, ఆఖరికి మన చరిత్రలో కూడా, మన లెసన్స్లో కానీ ఎక్కడా కూడాను ఆయనకు సంబంధించిన విశేషాలు కానీ ఆయన అచీవ్మెంట్స్ కానీ ఎక్కడా లేవు. అందుకే డోరన్ కే ఆంట్రిమ్ అనే ఒక రచయిత ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి ఒక మాట అన్నారు, ఎట్ బికాస్ హీ లివ్డ్ యూ మే లివ్ లాంగర్ అని. ఆయన ఉన్నారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ కాలం జీవించగలుగుతున్నాం అని. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఒక చిన్న విషయం చెప్తాను. 1922 ఒక సాయంత్రం దేవాలయం కోనేటి మెట్ల మీద ఒక 5-6 ఫ్రెండ్స్ కబుర్లు ఆడుకుంటున్నారు. వారంలో ఒకసారి అలా కలుసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. ఆ 5-6 మెడిసిన్లో డిప్లొమా తీసుకుని చెన్నై ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్న ఒక డాక్టర్ కూడా ఉన్నారు. ఆయనకి నెలకి జీతం 60 రూపాయలు. నాకే కనుక 10,000 రూపాయలు ఉంటే నా నా రీసెర్చ్లతో అద్భుతాలు చేసి చూపిస్తాను అని అన్నారు. ఆ విన్న వాళ్ళల్లో 4-5 ఒక అతను, సర్లే నీ సోది ఎప్పుడు ఉండేదే కదా అన్నాడు. నిజం సార్, నా మాట నమ్మండి, పెట్టుబడే ఉంటే సర్పగంధితో నేను దివ్య ఔషధాలు చేసి చూపిస్తాను అన్నాడు. ఇంకా నయం మృత సంజీవని చేస్తానన్నావు కాదు అన్నాడు. పరిహాసాలు కాదు సార్, సర్పగంధితో చాలా రోగాలు నయం చేయొచ్చు, కావాల్సిందంతా పరిశోధనలకు పెట్టుబడి అంతే అన్నాడు. పరిహాసం కాదు డాక్టర్ గారు, నిజంగానే అంటున్నాను, అంత పెట్టుబడి మనకెక్కడ, ఏ అమెరికా వాడు పెడితే తప్ప అన్నారు. ఇంతలో పెద్ద వాన, కూర్చున్న వాళ్ళంతా లేచి బిరబిర తలో మూల వెళ్ళిపోయారు. ఈ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ దేవాలయం సన్నిధిలో పూజా సామగ్రి అమ్మే ఒక దుకాణం చూరు కింద నిల్చున్నారు. అక్కడ ఈ డాక్టర్ గారు వదల్లా సర్పగంధి గొప్పదనాన్ని గురించి ఇంగ్లీష్లో అనర్గళంగా చెప్తూ ఉన్నాడు. ఇంతలో వెనక నుంచి ఒక అతను, నిజంగానే మీరు అలాంటి మందులు తయారు చేయగలరా అని క్వశ్చన్ చేశారు ఆంగ్లంలో. ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూస్తే అతను ఒక అమెరికన్. ఆ డాక్టర్ అత్యుత్సాహంతో, ఖచ్చితంగా సార్, మీరు పెట్టుబడి పెట్టి చూడండి అన్నాడు. ఆ అమెరికన్, సరే నేను లెడర్లీ కంపెనీ ప్రతినిధిని, మా కంపెనీ డైరెక్టర్స్తో మాట్లాడి 1-2 మీకు ఏ విషయం చెప్తానన్నాడు. నిజం సార్, 6 గడువు ఏం చాలు, నేను నా మాట నిలబెట్టుకోకపోతే ఇండియాకి తిప్పి పంపేయండి అంటూ పలవరింతలాగా ఏదో చెప్తూ ఉన్నాడు ఆ డాక్టర్. నెక్స్ట్ రోజు నుంచి డాక్టర్ ఎదురుచూపులు, మిత్రుల పరిహాసాలు. 6 తర్వాత లెడోలీ కంపెనీ నుంచి డాక్టర్ గారికి ఒక లెటర్, మా ప్రతినిధి ద్వారా మీ ఉత్సాహం, మీ మెడికల్ పరిజ్ఞానం మాకు తెలిసింది, ప్రజల కోసం కొత్త మందులు కనిపెట్టడమే మా లక్ష్యం. మీరు కనిపెట్టే వాటిలో ఏ ఒక్కటి సక్సెస్ అయినా సంతోషిస్తాము. మీరు ఢిల్లీలో మా ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళండి, మీ ప్రయాణ ఏర్పాట్లన్నీ వాళ్ళు చూసుకుంటారు అని. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళడం, హైడ్రోజన్ టెట్రాసైక్లిన్, మెథోట్రెక్సేట్ ఇవన్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగపడేవి, తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్గా ఉండేవి, పాలిమిక్సిన్ అని ఇలాంటి దివ్యౌషధాలు కనుక్కోవడం, అదంతా గొప్ప చరిత్ర. జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినం అని తెలుసు మనకి. ఆ రోజే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా జన్మించారు. లెడర్లీ కంపెనీ వాళ్ళ ప్రాంగణంలో సుబ్బారావు గారి విగ్రహం ప్రతిష్ఠించి ఆయన మీద గౌరవాన్ని చాటుకున్నారు. సో ఎంతోమందికి తెలియదు కానీ ఆయన ద మిరకిల్ మ్యాన్ అని అంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి నిజంగా కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఐడెంటిటీ అనేది మనం అందరం ఐడెంటిటీ కోసం పనిచేస్తూ ఉంటాం చాలాసార్లు. దానిలో ఒప్పుకోవడానికి పెద్ద మొహమాటం ఏం లేదు. ఎవరైనా సరే డబ్బుతో పాటు ఆ రికగ్నేషన్, ఆ ఐడెంటిటీ అనేది ఉండాలనే కోరుకుంటారు. అలా కూడా కాకుండా జస్ట్ మానవాళి కోసమే పనిచేసే వాళ్ళు ఎక్కడో ఇలాంటి మహానుభావులు ఉంటారు. అందుకే ఇలాంటి వాళ్ళ గురించి అప్పుడప్పుడైనా మనం మాట్లాడుకుంటే ఒక 10 మందికైనా తెలుస్తుంది. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
మిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని,
నీ చూపుతో నన్ను ఉడివేయకు, ఈ పూలు వింతాయి సడి చేయకు, నీ చూపుతో నన్ను
అనువైన వేళ అందాలు దాతకు, అనువైన వేళ అందాలు దాతకు, అనువణువు నిన్నే కోరే మురిపించకు, ఇక నైనా నన్ను సిగ్గు తెరవేయకు.
నీ చూపుతో నన్ను ముడివేయకు, నీ పూలు వింతో ఇతడి చేయకు.
కన్నుల్లో మిసమిసలు కనిపించని మనలోని ప్రేమ మారాకు వేయని, మనలోని ప్రేమ మారాకు వేయని, మనసార ఒడిలో నన్ను నిదురించని. నీ నీలి ముంగురులు సవరించని,
చూపుతో నన్ను ముడివేయకు.
మిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని. కన్నుల్లో మిసమిసలు కనిపించని.
నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే, వన్నెల దొరసాని
కన్నులలా దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి.
నన్ను దోచుకొందువటే దోచుకొందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
వీరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో మనసే తెలిసి తన ప్రేయసికై మగ పావుర మేదరి తేరింది ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో నా మదిలో కోరిక రేపినది
వలపే తెలిపే కను సైగలతో నీవు సులుబాసలు చేరాలి
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుసలాడినవి ఏమిటో ఆహా ఏమిటో